పరమపూజ్యుడు జగద్గురువుగా ప్రసిద్ధికెక్కిన వేదవ్యాస మహర్షి చింతాక్రాంతుడై ఉన్న జనమేజయుడికి దర్శనమిచ్చాడు. జనమేజయుడు చాలా అదృష్టవంతుడు కనుక భరత వంశం నిలబెట్టినవాడు, భారతమనే పంచమ వేదం లోకానికి ఇచ్చినవాడు అయిన జగద్గురువును కష్టకాలంలో దర్శనం చేసుకున్నాడు. ఇక్కడ దేవీ భాగవతం ఒక గొప్ప సత్యం చెబుతోంది, ఎప్పుడైనా ఆవేదనతో ఉన్నప్పుడు మనస్సుకి దుఃఖం కలిగించిన సంఘటన ఏదైనా జరిగితే, తీవ్రమైన మనోవేదన ఎదురైతే ముందు గురువు పాదాలని శరణు కోరాలి. వందే గురు పదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్ల ప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహహ అంటూ గురువుగారి రెండు కాళ్ళని తలుచుకోవాలి. గురువు పాదాలని తలుచుకుంటే గురువుగారి పాదాలలో ఒక పాదం సత్వగుణాన్ని ఇస్తుంది, సత్వగుణం వల్ల శాంతం లభిస్తుంది, అంటే మనస్సుకి ఊరట లభిస్తుంది. మరొక పాదం ఏ పని చెయ్యాలో ఆ పని చెయ్యడానికి కావలసిన శక్తినిస్తుంది. అందుకే గురువు యొక్క పాదాల్లో ఒక పాదాన్ని రక్తం అంటే ఎరుపు అన్నారు, రెండవది శుక్లం తెలుపు అన్నారు. గురువుగారి కాళ్ళు నిజంగా ఒక కాలు ఎరుపు ఒక కాలు తెలుపు ఎక్కడైనా ఉంటుందా? ఎవరి కాళ్ళైనా కాళ్ళు కాళ్ళలాగే ఉంటాయి. కానీ దీనిలో ఉన్న అంతరార్థం ఏమిటంటే గురువు యొక్క ఒక పాదం క్రియాశక్తిని ఇస్తుంది, క్రియాశక్తిని ఎరుపుతో పోలుస్తోంది వేదాంతం. అనగా గురువుగారి కాలుల్లో ఒక కాలు తలుచుకోగానే ఆ క్షణమే వాడు ఏమి చెయ్యాలో ఆ పనికి కావలసిన సాధనములు లభిస్తాయి, పని చెయ్యడానికి కావలసిన శక్తి వస్తుంది, పని చెయ్యడానికి కావలసిన మంచి మానసిక దృఢమైన శక్తి లభిస్తుంది, పని చెయ్యడానికి కావలసిన పనిముట్లు లభిస్తాయి. ఇంకా రెండవది ఏం చేస్తుంది? సత్వగుణం తెలుపు సత్వగుణానికి ప్రతీక. గురువుగారి పాదాలలో ఒక పాదం తెలుపు అంటే అర్థమేమిటి? వాడికి తక్షణమే ప్రశాంతత చేకూరుతుంది. ప్రశాంతత ఉన్నవాడు ఏ పనైనా చేయగలుగుతాడు. గురువుగారు పనిచేసే శక్తి ఇస్తాడు, పని వల్ల ప్రశాంతతని ఇస్తాడు. కాకపోతే ఆ గురువుని దృఢంగా నమ్మాలి. ఇంకొకటి కూడా ఉన్నది ఇక్కడ. గురువు ఎప్పుడైనా ఒక వ్యక్తిని నాయనా నువ్వు ఈ దోషం చేసావురా అని పరిపరి విధాలుగా దెప్పితే నిందిస్తే శిష్యుడికి చాలా లాభం అట. ఇది నేను చెబుతున్న మాట కాదు, వ్యాసుల వారు చెప్పిన మాట. ఒక్క గురువుకి మాత్రమే శిష్యుడిలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపించే అధికారం ఉంది, శిష్యుడి తప్పుని తప్పు అని చాటే అధికారం ఉంది. తద్వారా శిష్యుడి యొక్క పాపాన్ని తొలగిస్తాడు ఆయన. గురువుగారు తలుచుకున్నారంటే శిష్యుడిని, శిష్యుడు ఎంతో అదృష్టవంతుట. తప్పు చేసినప్పుడల్లా గురువుని తలుచుకుంటారు శిష్యులు. అప్పుడు శిష్యుడి దగ్గరికి గురువు వచ్చి, నాయన ఈ దోషం వల్ల నీకు ప్రమాదం రా అని చెప్పి ఆ దోషం చేయకుండా కాపాడతాడు. అప్పుడు శిష్యుడు చేయవలసిన పని ఏమిటనమాట, ఈ గురువుగారు నన్ను తిడుతున్నాడు, వీడేం గురువు అండి అని వాడు ఆ గురువుకి దూరం అయితే వాడు ఎలాగో నరకానికి పోతాడు, భ్రష్టుడవుతాడు. కానీ అప్పుడు కనుక వాడు సంయమనము చెంది, ఒకప్పుడు నరుడు తప్పు చేస్తే నారాయణుడు దిద్దాడు, అలాగే ఇప్పుడు ఈ గురుడు నన్ను దిద్దుతున్నాడు అని ఆ గురువు మీద ఇంకా దృఢమైన భక్తి పెంచుకుంటే అప్పటి వరకు వాడు చేసిన పాపాలన్నీ తుడిచి పెట్టబడతాయి. అర్జునుడు తప్పు చేస్తే కృష్ణుడు నలుగురిలో ఏమన్నాడో తెలుసా? అశ్వమేధ పర్వంలో లేదు, ఛీ పో ఇంత మంద బుద్ధి అయ్యావా అన్నాడు. ఆయన చెప్పిందంతా మర్చిపోయావా అన్నాడు. అప్పుడు అర్జునుడు ఏం ఫీల్ అవ్వలా, అయ్యో కృష్ణుడు నలుగురిలో నన్ను మందబుద్ధి అన్నాడు, నన్ను ఇలా తిడతాడా అనలా. అప్పుడప్పుడు ఒక్కోసారి తెలియక ఎప్పుడైనా అర్జునుడు పొరపాటు చేస్తే ఆ పొరపాటును ఎప్పటికప్పుడు దిద్దినవాడు కృష్ణుడు. అందుకే నరుడు అనేవాడికి పక్కన ఎప్పుడు నారాయణుడు గురువు రూపంలో ఉంటే ఆ వ్యక్తి తరిస్తాడు. ఎక్కడైనా చూడండి, మహానుభావులు తరించారంటే వాళ్ళంతా గురువు యొక్క కటాక్షం వల్లే తరించారు. గురువు ఎలా తరింపజేస్తాడు? ముందు వాడి పాపాన్ని వాడికి ఎత్తి చూపిస్తాడు, ఇది దోషము అంటాడు. ఆ దోషాన్ని శిష్యుడు గ్రహించి బాగుపడ్డాడా ఇంకా వాడిని ఉత్తమ స్థాయికి తీసుకెడతాడు. అప్పుడు గనక శిష్యుడు నా తప్పేం లేదు అని తన తప్పుని బోకరించి తప్పుని ఒప్పు చేయడానికి మసిపూసి మారేడుకాయ చేయడానికి ప్రయత్నిస్తే ఇంకా వాడు కొన్ని వేల జన్మలు దిగజారిపోతాట. కర్మము కొల్లది మనకి జన్మ పునర్జన్మముల నేల కోరెదవు అని భవిష్య పురాణం చెబుతోంది. శివపురాణంలో ఏడు సంహితలు ఉన్నాయి. మొదటి సంహిత విజ్ఞేశ్వర సంహిత, రెండవది రుద్ర సంహిత, మూడవది సతీఖండంతో కూడినటువంటి అమ్మవారి సంహిత. ఈ ఖండాలు వరుసగా ఏడు ఖండాలు కలిపి దాదాపు రామాయణం కంటే కొంచెం పెద్దది, 24,000 శ్లోకాలు అంటాడు కానీ 24,000 శ్లోకాల కంటే ఎక్కువగా ఉందంటే మొత్తం రామాయణం కంటే శివపురాణం కొంచెం పెద్దది. ఇందులో రుద్ర సంహిత, మొదటి విజ్ఞేశ్వర సంహిత, ఈ రెండు సంహితల్లోనూ కూడా గురువు ఎలా ఉంటాడో, గురువు ఎలా ఒక వ్యక్తి యొక్క పాపాన్ని తొలగిస్తాడో చెప్పారు. దాన్నే ఇక్కడ మళ్ళీ జనమేజయ మహారాజు గారి ద్వారా చెప్పించారు. గురువుకి శిష్యుడి మీద వాత్సల్యం ఉన్నప్పుడు, శిష్యుడు పెడత్రోవలో పెడుతున్నప్పుడు, లేక శిష్యుడికి అశాంతి లభించినప్పుడు ఆ శిష్యుడిని 1-2 సార్లు తలుచుకుంటాడు. వాడి లోపం ఎత్తి చూపిస్తాడు, పాపాన్ని ఎత్తి చూపిస్తాడు. ఎత్తి చూపిస్తే శిష్యుడికి ఓహో ఇది పాపము అని అర్థమవుతుంది, లోపము అని అర్థమవుతుంది. అర్థమై వాడు దాన్ని దిద్దుకుని బాగుపడతాడు. అలా ఎత్తి చూపించినప్పుడు బాగుపడకుండా క్షణికోద్రేకంలో విష్ణువుని శపించాడు నారదుడు, తెలుసా మీకు? నారదుడు కూడా ఒక స్త్రీ వ్యామోహంలో పడ్డాడు. ఆ మోహంలో పడినప్పుడు విష్ణుమూర్తి ఆయనకి తగిన శాస్తి చేశాడు. రాబోయే కాలంలో శివపురాణంలో అది ఎలాగో విందురు కానీ, కాకపోతే నారదుడు తొందరపడి, నీకు బుద్ధి లేదు, నువ్వు దుర్మార్గుడివి, నన్ను మోసం చేశావు, నాకు స్త్రీ మోహం ఉందని చెబుతావా అని విష్ణువుని శపించాడు. అంటే విష్ణువుని శపించేంత స్థాయి ఉందిలేండి నారదునికి. ఆ శాపాన్ని కావాలని విష్ణువు స్వీకరించి, నీ శాపాన్ని నేను స్వీకరిస్తాను, వరుసగా దశావతారాలు ఎత్తుతాను, కానీ మూఢుడా, నువ్వు ఒక స్త్రీ వ్యామోహంలో పడి భ్రష్టుడు అవుతున్నావురా, అందుకే నిన్ను సరైన దారిలో పెట్టానడగానే అప్పుడు పశ్చాత్తాపడి మాయ తొలగి ఎంత ఏడ్చాడో నారదుడు. అప్పుడు నారదుడు తీర్థయాత్రలు చేసి బ్రహ్మ దగ్గరకు వచ్చి మొత్తం శివపురాణం విని అప్పుడు తరించాడు. దీన్ని బట్టి ఏం తెలుస్తుందన్నమాట, ఎప్పటికప్పుడు శిష్యులు ఒక్కొక్క మారు అపమార్గం పడితే, తప్పుడు త్రోవలలో పెడితే అప్పుడు గురువులు వాళ్ళని ఏదో రకంగా మొట్టికాయ మొట్టి దారిలో పెట్టాలి. ఆ మొట్టికాయని తట్టుకుంటే శిష్యుడు తరిస్తాడు. ఇప్పుడు మొట్టికాయ మొట్టలేదు జనమేజయుడికి, కానీ జనమేజయుడికి అశాంతి కలగగానే ఈ అశాంతి నుంచి బయటపడడానికి ఏమి చెయ్యాలా ఏమి చెయ్యాలా అని అనిపించి గురువుని ధ్యానం చేసుకున్నాడు. అలా ధ్యానం చేయగానే పరమ పూజ్యుడు నీలమేఘఛాయ శరీరుడు సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అవతారం అయిన వ్యాసుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. నాయన ఏమిటి నీకు బెంగ అన్నట్ట, ఏం చెప్పమంటారండి, అన్నీ మీకు తెలుసు అయినా అడుగుతున్నారు అని ముందుగా గురు పూజ చేసి ఆయన్ని తన సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన పాదాల దగ్గర కూర్చుని అత్యంత వినయంగా ఇలా అన్నాడు, నేను తండ్రిని కాపాడుకోలేకపోయాను, తండ్రి దుర్మరణం పాలయ్యాడు అని ఉదంకుడని ఆయన ద్వారా విన్నాను, తద్వారా తండ్రి గారి పగ తీర్చడానికి, తండ్రిని చంపిన సర్పాలని నాశనం చేయడానికి, ముఖ్యంగా మా నాన్నగారిని కాటు వేసినటువంటి తక్షకుడనే పామును నాశనం చేయడానికి సర్పయాగం మొదలెట్టాను. తీరా సర్పయాగం కొంత సాగాక ఏవో పనికి మారిన పాములు తెచ్చాయి తప్ప అసలు మా నాన్నని చంపిన తక్షకుడు చావలేదు, తక్షకుడిని చంపలేకపోయాను, యాగాన్ని ఆస్తికుడనే వాడు ఆపేశాడు. చివరికి మా నాన్నగారి పగ తీర్చలేదు, యాగము చేయలేకపోయాను, మధ్యలో ఆగిపోయింది, అనవసరంగా కొన్ని పాములు చంపాననే బాధ పట్టుకున్నది. ఇవన్నీ ఓ పక్కన పెడితే మా నాన్నగారు దుర్మరణం పాలయ్యే ముందు సుకుడి ద్వారా విన్న భాగవతాన్ని దృష్టిలో పెట్టుకోక మరణ భయం పొందేట, చచ్చే ముందు ఎవడికైనా మరణ భీతి వస్తే, మృత్యు భయం వస్తే అటువంటి వాడు స్వర్గానికి పోడు నరకానికి పోక మధ్యలో అల్లాడిపోతాడని విన్నాను. ఇప్పుడు మా నాన్న గతేమిటో తెలియక బాధపడుతున్నాను అన్నాడు ఆయన. ఇక్కడ సూక్ష్మమైన ఒక ధర్మం మాత్రం ఇంచుమించుగా ప్రతి పురాణంలో చెప్పారు, యాంతే మతిస్సాగతి, అంతే అంటే మరణము పొందేటప్పుడు యా మతి, ఏది నీ బుర్రలో ఉందో సాగతి అదే నీ గతి. యాంతే మతిస్సాగతి, ఈ శ్లోకం గుర్తుపెట్టుకోండి. మరణం పొందే ముందు ప్రతి వ్యక్తికి ఏదో ఒక ఆలోచన వస్తుంది, ఏ ఆలోచనతో చచ్చాడో ఆ ఆలోచనే వాడికి జన్మ, అదే వాడి గతి. అందువల్ల మనం ఏం చేయాలన్నమాట, మరణకాలంలో సాధ్యమైనంత వరకు హరినామస్మరణమే చెయ్యాలి. లేదా నీకు ఇష్టం వచ్చిన నామస్మరణ చేసుకో, సాధ్యమైనంత వరకు హరినామస్మరణ సులభం. అందుకని హరి 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 అనుకుని చచ్చిపోయామా, లేక శివ 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 అనుకుని మరణిస్తే అప్పుడు శివుడి దగ్గరకో హరి దగ్గరకో వెడతాం. అలా కాకుండా ఈ మరణకాలంలో మన లౌకిక వస్తువుల్ని ధ్యానం చేసామంటే ఆ లౌకిక వస్తువులు ఎక్కడున్నాయో అక్కడే పుడతాం. ఉదాహరణకు ఒక వ్యక్తి తన ఇల్లు 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 అనుకున్నాడు అనుకోండి, వాడు చచ్చేటప్పుడు ఆ ఇంటి ముందు ఒక్కొక్కగానో ఆ ఇంటి పరిసరాల్లో ఏదో ఒక జీవిగానో పుడతాడు, లేదా ఆ ఇంట్లో పని మనిషి వాడేయి తన ఇల్లు రోజు తుడుచుకుంటూ మళ్ళీ యజమాని గారు మధ్య మధ్యలో చివాట్లు పెడుతుంటే సరిగ్గా తొడవేవరా అంటే ఇది ఒక్కప్పుడు వాడిల్లే పాపం, వాడిల్లే వాడు తుడుచుకుంటూ యజమాని చేత చివాట్లు తింటూ ఆ ఇంట్లో ఇచ్చే ఆహారం తింటూ ఆ ఇంటి మీద భ్రాంతి విడిచిపెట్టలేక ఏడుస్తూ బతుకుతాడు. దీనికి గల కారణం చచ్చేటప్పుడు కొంప 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 అన్నాడుగా, ఆ కొంప 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 అనుకోవడం వల్ల వీడు దొంపదిగిందనమాట. అదే వీడికి ఏ కుక్క మీద ఉందనుకోండి వ్యామోహం, ఇంట్లో పెంచుకుంటున్న నల్ల కుక్కో తెల్ల కుక్కో బొచ్చు కుక్కో ఉంటాయిగా, ఇంత బ్రతుకు బ్రతికి చివరికి చచ్చిపోయేటప్పుడు హాహా బొచ్చుకొక్క బొచ్చుకొక్క నల్ల కుక్క తెల్ల కుక్క అనుకుంటే మళ్ళీ వచ్చే జన్మలో నల్ల కుక్క అంటే నల్ల కుక్కగా పుడతాడు, తెల్ల కుక్క అంటే తెల్ల కుక్కగా పుడతాడు, బొచ్చుకొక్క అంటే బొచ్చుకొక్క పుడతాడు, చచ్చుకొక్క అంటే చచ్చుకొక్కగా పుడతాడు. కుక్క మీద వ్యామోహంతో కుక్కే పుడతాడు. జడభరతో వ్యాఖ్యానం విన్నారు కదండి, మీకు నేను కొత్తగా చెప్పేదే ఉంది. దేవీ భాగవతం భాగవతం చెప్పడమే కాదు, ఇంచుమించు పురాణాల్లో జడభరతుడి కథ అదే. ఓ జింక మీద వ్యామోహంతో జింక 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 అని చచ్చిపోయి జింకై పుట్టాడు. దానివల్ల మహాతపస్సు చేసే ఒక మహాత్ముడు తిరిగి వెనక్కి వచ్చేసాడు. ఈ విధంగా జీవులు ఎక్కువగా దేనిని తలుచుకుంటారో అది చచ్చిపోయేటప్పుడు బుర్రలోకి వస్తుంది. ఆ ఆలోచనతో చచ్చిపోవడం వల్ల అదే వాడే చచ్చి పుడతాడు. అందుకని ఏం చేయాలన్నమాట మనం, వీలున్నంత వరకు పురాణములు ఎందుకు వినాలి, ఎందుకు ఇక్కడ పురాణములు 18 ఈ ప్రాంతంలో జరుగుతున్నాయి అంటే పురాణములు వినగా వినగా చివరి క్షణములో పురాణము తప్ప మరొక ఆలోచన రాదట, ఇంకా ఏది మనకి గుర్తుకు రాదు, ఈ విన్న పురాణములే గుర్తుకొస్తాయి. ఇందులో పద్మాకర్ గారు చెప్పిన మాటలో ఇంకో మహాత్ముడు చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. ఈ నిత్య పురాణాల యొక్క ప్రభావం వల్ల అంత్యకాలంలో పురాణమే గుర్తుకొస్తుంది గనక, పురాణములు చెప్పిన వారి మాటలే గుర్తుకొస్తాయి గనక, చివరి క్షణములలో ఏదో ఒక పురాణం, శివపురాణం, విష్ణు పురాణం, దేవీ భాగవతం, భాగవతం ఇవి మనస్సులో మెదులుతాయి గనక, పురాణము పురాణం పురాణం అనుకుంటూ పురాణ కథని స్మరించుకుంటూ పురాణ గురువుని తెలుసుకుంటూ శరీరం విడిచిపెడతాడు. అప్పుడు వాడు పురాణ పురుషుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. పురాణ పురుషుడు అంటే పరమాత్మ, అక్కడికి వెళ్ళిపోతాడు. అందుకనే పురాణములను తలుచుకోండి అన్నాడు వ్యాసుడు. వినడం వల్ల లాభం ఎక్కువ, ఏది విన్నామో అది గుర్తుకొస్తుంది, ఏ నామస్మరణ చేశామో అదే చివరి రోజుల్లో గుర్తుకొస్తుంది. దానికి చాలా సాధన కావాలి. సాధనలో సులభ మార్గం గురుస్మరణ. మళ్ళీ వందే గురు పదద్వందం అనుకోవడం వల్ల మాత్రమే గురువుగారు చెప్పిన పురాణములు గుర్తొస్తాయి, గురువుగారు చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి, గురువుగారు చెప్పిన నామం గుర్తుకొస్తుంది. అప్పుడు లాభం ఏమిటనమాట, అంత్యకాలములో దేనిని తెలుసుకున్నావో అది నీ గతి అవుతుంది. పదే పదే హరి 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 అని మరణిస్తే హరిలోకానికి గడతాం, హర హర అంటే హరలోకానికి గడతాం, మాత శ్రీమాత శ్రీమాత అంటే మాతృలోకానికి వెడతాం. అందులో ఎప్పుడు చివరి రోజుల్లో ఇదే గుర్తుకు రావాలి, ఇంక ఏది గుర్తుకు రాకూడదు. అందువల్ల ఈ క్షణం నుంచి మీరు ఒకటి దృష్టిలో పెట్టుకోండి అనమాట, వీలున్నంత వరకు పడుకునేటప్పుడు మాత్రం, ఉత్తప్పుడు అన్ని వేళలా నేను మిమ్మల్ని హరినామస్మరణ చేయమని కోరలేను, కోరినా మీరు చెయ్యలేరు. ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు కనుక వ్యాపారంలో కూర్చున్నప్పుడు ఎవడన్నా వచ్చి ఈ బంగారం ఉంగరం ఎంత అంటే హరి అన్నామనుకో, వాడు సరి అని వెళ్ళిపోతాడు. అప్పుడు మీరు దాని ఖరీదు 2000 రూపాయలకు ఉంగరం ఎక్కడ వస్తుందండి, నేను అమాయకుడి కలగా అలా అన్నాను కానీ మొత్తం దాని ఖరీదు చెప్పండి. రాత్రి పడుకునేటప్పుడు మాత్రం ఈ ఉంగరాలు ఈ వ్యాపారాలు ఈ బంగారాలు మీరు ఏ వ్యాపారం చేసినా దాని దృష్టి వదిలేయండి. తెల్లారేక మళ్ళీ ఎన్నింటి కొట్టు తీయాలి, ఎంత అమ్మాం, ఈ సరుకు, ఈ లిస్టు మీద దృష్టి విడిచిపెట్టేయండి. విడిచిపెట్టి కేవలం భగవత్ కథ భగవన్నామం భగవత్ కథ భగవన్నామమే ధ్యానించండి. అప్పుడు నిద్దట్లో శరీరం విడిచిపెట్టినప్పటికీ భగవంతుని అనుగ్రహంతో ఆయన లోకానికి వెడతాం, లేదంటే మళ్ళీ జన్మెత్తేస్తాం. పాపం పరీక్షిత్ అంతటి వాడు 7 రోజులు పురాణం విని కూడా కొంచెం మృత్యుభీతి పొందాడు. అప్పటికీ సుఖుడు ఎంతో గట్టిగా చెప్పాడు, నాయన చచ్చిపోతాననే భయం విడిచిపెట్టు అన్నాడు. ఎంత చెప్పినా దుర్మరణం కదా అది, దుర్మరణం పాలయ్యేటప్పుడు కొంచెం భయం ఉంటుందో, పెద్ద పాము మీదకి వచ్చి కాటేస్తుంటే భయపడకుండా ఎవడుంటాడండి. ఈ భయం మానవ సహజం, భాగవతులకు కూడా భయం ఉంటుంది, ఇంకా తక్కిన వాళ్ళకు ఉండడంలో ఆశ్చర్యం లేదు. అందువల్లే మా తండ్రి గారు ఇటు స్వర్గము నరకమునకు వెళ్లకుండా అల్లాడతాడేమో అని ఒక భయం నాకు. ఇంతకీ మా తండ్రి ఎలా ఉన్నాడు, యాగం ఎందుకు ఆగిపోయింది, ఇవన్నీ నా మనస్సుని కలచి వేస్తున్నాయి. నా తండ్రి మరణం నేల మీద జరిగినా కొంత పర్వాలేదు, మరణం పితుర్మే అభూత్ అంతరిక్షే మృత అవశ, నేల మీద మరణించిన వాడికి ఎక్కువ కర్మకాండ జరగకపోయినా ఏదో ఒక గతి వస్తుందిట. ఆకాశంలో మరణించిన వాడు ఉంటాడే, వాడికి మాత్రం సద్గతులు ఉండవని శాస్త్రం. అందుకే విమాన ప్రమాదంలో మరణించిన వాళ్ళు టాప్ బిల్డింగ్లో పైన బిల్డింగ్ పై భాగంలో చచ్చిపోయేవాడు, జలగండం వచ్చి నీళ్ళల్లో చచ్చేవాళ్ళు, వీళ్ళకి సద్గతులు ఉండవు అని గరుడ పురాణంగా చెబుతుంది. గరుడ పురాణంలో చెప్పిన మాట ఇక్కడ మళ్ళీ వ్యాసునితోటి జనమేజయుడు అన్నాడు, నా పితుహు మరణం అభూత్ అన్నాడు. ఎక్కడ? మా నాన్నగారి యొక్క మరణం ఇంట్లో కాదు, ఆకాశహర్మ్యంలో జరిగింది, నేల మీద జరగల. దానివల్ల మా తండ్రి గారు ఏ గతిలో ఉన్నాడో తెలియదు నాకు. అందుకని మా తండ్రి గారికి శుభగతులు కలగాలి, తండ్రి గారికి శుభగతులు కలగాలంటే నేనేం చెయ్యాలి అని అడగగా, తండ్రి మీద ప్రేమతో అలా అడగగా వేదవ్యాసుల వారు చెప్పారు, నాయన మంచి ప్రశ్న వేశావు, ఎవడు ఎక్కడ చచ్చినా ఎటువంటి దోషముతో మరణించినా ఆ వ్యక్తిని తరింపజేసే శక్తి శ్రీమద్భాగవతమునకున్నది. అమ్మవారి చరిత్ర శ్రీమద్భాగవతమని పిలువబడుతుంది. శృణురాజన్ ప్రవక్ష్యామి పురాణం గుహ్యం అద్భుతం పుణ్యం భాగవతన్నామ నానాఖ్యానయుతం శివం. ఈ చరాచర జగత్తుని తరింపచేయడానికి నేను ముందు కృష్ణుడి చరిత్ర, తర్వాత అమ్మ చరిత్ర రాశాను. ఈ రెండూ కలిపి 18,000 శ్లోకములతో 36,000 శ్లోకములతో ఉంటుంది. అందులో మీ నాన్న ఇదివరకు కృష్ణుడి చరిత్ర విన్నాడు, వింటే మోక్షం పొందాలి కానీ భయంతో చావటం వల్ల ముక్తి రాలేదు. ఇప్పుడు ఆ ముక్తి కోసం నేను అమ్మ చరిత్రని, శ్రీమద్ భాగవతాన్ని, శ్రీమద్దేవీ భాగవతాన్ని చెబుతాను. ఇది శివం మంగళకరమైన కథ, నానాఖ్యానయుతం అనేక కథలతో కూడిన పురాణం ఇది. ఈ పురాణంలో చాలా కథలు ఉన్నాయి, ఒక కథ కాదు. మహానుభావులైన యోగుల చరిత్ర, రాజుల చరిత్ర, భక్తుల చరిత్ర, మునుల చరిత్ర, త్రిమూర్తుల చరిత్ర ఉంటుంది. అమ్మవారి బీజాక్షరముల మహిమను చాటే కథలు ఇందులో ఉంటాయి. ఇది పుణ్యప్రదమైనది, పైగా గుహ్యం రహస్యకరమైనది. రహస్యము అంటే ఇప్పుడు నేను మీకు చెబితే మీకు అర్థమైందిగా. ఇప్పుడు రహస్యం ఏమిటి అంటే పైకి కనపడుతున్న అర్థం వేరు, లోతు వేరు అని అర్థం. భాగవతంలో కొన్ని శ్లోకాల యొక్క అర్థం అంత తేలికగా తెలియదు, దానికి పైకి ఒక స్థూల అర్థం ఉంటుంది, లోపల నిగూఢమైన అర్థం, సూక్ష్మమైన అర్థం ఉంటుంది. సాధారణంగా శివ అంటే శివుడు, కానీ శివశబ్దమునకు కేవలం శివుడనే కాదు అంతటా నిండినవాడని, మంగళస్వరూపుడని, ఎప్పుడు ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తాడని అర్థం. భౌతికార్థం శివుడు అనేవాడు ఒక దేవుడి కింద ఒక లింగం కింద కనపడుతున్నాడు, కానీ ఆ శివశబ్దం అనక అతను ఎంత నిగూఢ అర్థం ఉంది, అంతటా నిండి ఉండాలట. ఎప్పుడు మంగళము తప్ప అమంగళం ఇవ్వని వాడయి ఉండాలి, ఎప్పుడు ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలగాలి, అపారమైన మేధాశక్తి కలిగిన వాడయి ఉండాలి, శరీరములో సగభాగంలో అమ్మని శక్తిని ధరించిన వాడయి ఉండాలి, అప్పుడే శివ అంట. ఇలా దేవీ భాగవతంలో ఉన్న కథలలో పైకి స్థూలార్థం కనపడుతూ నిగూఢమైన సూక్ష్మమైన అర్థములతో ఉంటుంది ఆ కథ. అందుకే దానికి గుహ్యము రహస్యము అని పేరు. అది అద్భుతం కూడా. అద్భుతం అంటే విన్నప్పుడు అప్పా భలే ఉంది అనిపిస్తుందట, ఒక్కొక్కప్పుడు వినేవాళ్ళు తమను తాము మర్చిపోతారు. అటువంటి కథ అది. ఇది శ్రద్ధతో వింటే, వింటున్నప్పుడు గురువుగారు తిట్టినా సరే మా గురువుగారే దిక్కనుకుని, అప్పుడప్పుడు నేను కొంచెం మిమ్మల్ని పాపం కొంచెం చొరకలు వేస్తూనే ఉన్నాను, ఆ చొరకలు మిమ్మల్ని కాదు నాకు నేనే వేసుకుంటున్నాను, ఈ విధంగా అప్పుడప్పుడు శ్రోత వక్త ఒకరినొకరు తిప్పుకుంటున్నట్టు కనబడినా అప్పుడు కూడా గురువుగారి మీద నమ్మకంతో అదే కథని శ్రద్ధగా వింటే వినడం వల్ల లాభం ఏమిటంటే, ముందు దుర్మరణం తొలగిపోతుంది, అపమృత్యువు తొలగిపోతుంది, పనికి మాలిన చావు రాదు, తీవ్రమైన వ్యాధితో శరీరం విడిచిపెట్టాం, ఆనందముగా శరీరం విడిచిపెడతాం, విడిచిపెట్టాక అమ్మవారి సన్నిధానానికి వెడతాం. అటువంటి కథ నీకు వినిపిస్తాను. పూర్వం నా కుమారుడు సుకుడికి ఇచ్చాను, ఇది మళ్ళీ నీకే ఇస్తున్నాను. నేను నిజానికి ఈ కథని సూతుని ద్వారా నీకు చెప్పిద్దామనుకున్నాను, కానీ తర్వాత బ్రహ్మదేవుడు నా దగ్గరకు వచ్చి ప్రస్తుతం పరీక్షిత్తుని తరింపచెయ్యాలి, జనమేజయుణ్ణి తరింపచెయ్యాలి, కాబట్టి ఈ కథను నువ్వే గృహస్థాశ్రమంలో ఉన్న జనమేజయుడికి వినిపించు. నువ్వెప్పుడు గృహస్థాశ్రమంలో ఉన్న వాడికి డైరెక్ట్గా ఈ కథ చెప్పవు, సూతుడికి చెప్పి తద్వారా లోకంలో ఉన్న ఋషులకు అందజేశావు. ఈ కథని మాత్రం నువ్వే చెప్పు అన్నాడు బ్రహ్మ. అందుకే నేను నీ దగ్గరకు వచ్చి చెప్పానన్నాడు ఆయన. అందుకే అన్ని పురాణాల్లోకి ఈ పురాణం ఉత్తమం. ఎందుకంటే స్వయంతు శ్రావయామాస జనమే జయ భూపతిం, ఆయన స్వయముగా చెప్పాడు ఇది. ఇంత పూర్వం ఏ రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఏ గృహస్థాశ్రమంలో ఉన్నవాడి దగ్గరికి తాను స్వయముగా వెళ్ళి వ్యాసుడు ఈ కథ చెప్పలేదు. ఆయన గురుకులానికి సూతుడు వచ్చాడు. వచ్చి ఆయన దగ్గర పురాణములు నేర్చుకుని సూత మహర్షి సౌనకాదులకు పూర్వం నేర్పాడు. కానీ ఇప్పుడు అలా కాదట, తనంత తాను వెతుక్కుంటూ వచ్చాడు జనమేజయుడి దగ్గరికి. తానే హస్తినాపురంలో జనమేజయునికి చెప్పాడు. చెప్పడమే కాకుండా ఆ తర్వాత అంబాయాగం కూడా చేయించాడు, అమ్మవారి యజ్ఞం చేయించాడు వ్యాసుడు. ఇన్ని పనులు జరిగాయి. అందుకే దేవీ భాగవతం అత్యుత్తమ పురాణం. ఇక ఆ తర్వాత ఆయన పురాణాలు రాయలేదు. అన్నీ అయిపోయాక ఆఖరిని ఇదే రాశాడు. ఉప పురాణాలు అయిపోయాయి, పురాణాలు అయిపోయాయి, లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ పురాణం రాసి ఇక మానవులకి కనిపించకుండా దర్శనమివ్వకుండా దూరంగా వెళ్ళిపోయాడు ఆయన. ఎక్కడో అరుదుగా భక్తులకి మాత్రమే దర్శనమిచ్చాట. ఇంత పూర్వం వ్యాసుడు జనపదాల్లో తెగ తిరిగేవాడు, సంచరించేవాడు. ఈ పురాణం చెప్పాక ఇక జనపదాల్లో సంచారం తగ్గించేశాడు ఆయన. అంటే ఆయన కూడా ఆత్మానుభూతి పొందడానికి వెళ్ళిపోయాడు. వ్యాసుడు చిరజీవండోయ్ అశ్వత్థామ బలిర్ వ్యాస హనుమాంశ్చ విభీషణ కృప పరశురామశ్చ సప్తైతే చిరజీవిన. అశ్వత్థామ బలిచక్రవర్తి, వేదవ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు, ఈ ఏడుగురు చిరంజీవులు. చిరంజీవులలో బాగా గొప్పవాళ్ళైన వాళ్ళు వాళ్ళు. ఈ ఏడుగురు కలియుగాంతం వరకు ఉంటారు. అందులో వేదవ్యాసుడు విష్ణుస్వరూపుడు, అనేక ధర్మములు ఇచ్చినవాడు. అంతటి మహానుభావుడు జనమేజయుడికి పురాణం చెప్పేంత వరకు ఇంచుమించుగా జనులకు దర్శనమిస్తూ బాగు చేసేవాడు. ఒకసారి జనమేజయుడికి శ్రీమద్ దేవీ భాగవతం చెప్పాక ఆయన ప్రజానీకం మధ్యలో ఉండడం మానేసి అదృశ్య రూపంలో తిరగడం మొదలెట్టాడు. ఇప్పటికి కూడా బదరీలో ఉంటాడు ఆయన, సుఖస్థలంలో ఉంటాడు. అప్పుడప్పుడు సరస్వతీ తీరంలో ఉంటాడు, ప్రయాగలో ఉంటాడు, కాశీకి వస్తూ ఉంటాడు. ఈ వచ్చినప్పుడు ఆయన చూడాలంటే చాలా కష్టపడాలి. మళ్ళీ మీ గురువుగారినే ధ్యానించండి. గురుకటాక్షం ఉంటే ఆయన దర్శనం అవుతుంది, లేదా అవ్వదు. అలాంటి మహాత్ముడు ఇప్పుడు ఏమన్నాడు, ధర్మార్థ కామ మోక్షాణం కారణం శ్రవణాత్ కిల. ధర్మం, అర్థం, కామం, మోక్షం ఈ నాలుగు దేవీ భాగవతంలో సులభముగా నేను అందించాను. అంటే దేవీ భాగవతంలో ఉన్న కథల్లో కొన్ని కథలు ధర్మమును ఇస్తాయి, కొన్ని కథల వల్ల ధనం వస్తుంది. దేవీ భాగవతంలో ఒక కథ ఉంది, దాని పేరు సుదర్శన చరిత్ర. ఆ కథ విన్నవాడికి గ్యారంటీగా డబ్బు వస్తుంది, కటిక దరిద్రుడు కూడా సంపదలు పొందుతాడు. అంటే దేవీ భాగవతం ఇటు ధర్మము ఇస్తోంది, ఇటు సంపద ఇస్తోంది. ఎవరికి? చెప్పినవాడికి, విన్నవాడికి. ఇంకా మూడవది కామం, కోరికలు తీరుస్తోంది. ఈ దేవీ భాగవతంలో సప్తమ స్కంధం వినండి. సప్తమ స్కంధంలో చ్యవన మహర్షి సుకన్యల యొక్క వృత్తాంతం ఉంటుంది. ఆ వృత్తాంతం విన్నవాడు ఏమి కోరితే ఆ కోరిక తీరుతుంది. అందుకే ఈ పురాణం శ్రద్ధగా వినండి. కొన్ని కొన్ని కథలు కోరికలు తీరుస్తాయి, కొన్ని కథలు మనిషిని ధర్మాత్ముణ్ణి చేస్తాయి, కొన్ని కథలు సకల సంపదలని ఇస్తాయి. ఇంకా చిట్ట చివర 12వ స్కంధం ఉంటుంది, మణిద్వీప వర్ణన. అది గనక శ్రద్ధగా వింటే ఇంక వాడికి జన్మ ఉండదు, 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 పునర్జన్మ లేదు, శాశ్వత మోక్షం ఇస్తుంది. అందుకే ధర్మ, అర్థ, కామ మోక్షములనే నాలుగు ఇచ్చే అపూర్వ పురాణం ఈ దేవీ భాగవతం. దీనిని వినిపిస్తాను, విను. సుభదం సుఖదం నిత్యం సర్వాగమ సముద్ధృతం. ఇది సమస్త వేదముల సారం. వేదాలలో ఉన్న మంత్రములన్నిటినీ ఈ కథారూపంలో అందిస్తున్నాను. అందువల్ల సుభదం శుభమునిస్తుంది, సుఖదం సుఖాన్ని ఇస్తుంది, నిత్యము ఇస్తుంది. పైగా ఒకరోజు ఇచ్చి రెండో రోజు మానేయడం కాదు, నిత్యం శుభం సుఖం ఇస్తుంది. అనగానే జనమేజయుడు పరమానంద భరితుడు అయిపోయాడు. అయిపోయి మహాత్మ, ఇప్పుడు నాకు ఒక గొప్ప సందేహం పట్టుకున్నది. భాగవతం అంటే ఏమిటి? అసలు దాని అర్థం ఏమిటి? ఇది వినడం వల్ల నాకు ఏ లాభాలు వస్తాయి? మా తండ్రి గారికి ఇప్పుడు ఏ లోకం ఉంది? ఆయన ఏ లోకానికి వెడతాడు? నువ్వన్న అమ్మవారు ఎవరు? అమ్మవారిని ఎలా ఆరాధించాలి? ఇవన్నీ నాకు చెప్పు. ఏమో సుకృతమే చేశాడో అసుకృతమే చేశాడో, మా తండ్రి గారు మాత్రం చాలా ఉత్తముడు, అందులో ఏమీ సందేహం లేదు. మహాత్ముడు ఆయన, పరమ పవిత్రమైన భాగవతం విన్నాడు. అటువంటి వాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? తర్వాత అమ్మవారిని పూజించే విధానం ఏమిటి అనగానే వేదవ్యాసుల వారు శ్రద్ధగా వినని చెప్పడం మొదలుపెట్టాడు. నీ తండ్రి గారు దుర్గతులకి వెళ్ళలేదు కానీ స్వర్గానికి మాత్రం వెళ్ళలేకపోయాడు. ఇటు స్వర్గానికి ఇటు నరకానికి మధ్యలో ఓ ప్రాంతంలో వేళ్లాడుతున్నాడు. అది కూడా దుఃఖమే కదా. నరకంలో పడకపోయినా పర్వాలేదు కానీ స్వర్గానికి మాత్రం వెళ్ళలేదు. అందువల్ల ఆయన ప్రస్తుతం వేళ్లాడుతూ అధోముఖంగా విన్నాడు. దానికి గల కారణం మరణకాలంలో భయం పొందడమే. ఆయనకి అత్యున్నత స్థాయిని నీవే ఇవ్వగలవు. ఎలా ఇస్తావు? నేను చెప్పే దేవీ భాగవత కథ విని పురాణం అయిపోయాక అమ్మవారి యాగం చెయ్యి. అంబాయాగము అని పిలువబడుతుంది ఆ యాగం. ఆ యాగాన్ని చేస్తే నీకు మీ తండ్రికి సద్గతులు కలుగుతాయి. ఈ యాగం ఎప్పుడూ నదీ తీరంలో చేస్తే మంచిది, లేదా గొప్ప క్షేత్రంలో చెయ్యాలి. యాగం ఎక్కడెక్కడ చేస్తే మంచిదో చెప్పారు. యమునా తీరంలో, బృందావనంలో కానీ, గంగానదీ తీరంలో వారణాసిలో కానీ, సరయూ తీరంలో అయోధ్యలో కానీ, ఇలాంటి ప్రాంతాల్లో ఇటు క్షేత్రము ఇటు తీర్థము ఉన్న ప్రాంతంలో చేస్తే ఈ యాగం అపార శక్తి ఇస్తుంది. నేను అందుకే 2007లో ఈ యాగ ప్రక్రియ చాలా కష్టపడి బయటికి తీసి 2007వ సంవత్సరంలో 27 రోజుల పాటు యాగం చేశాం. కాశీలో వారణాసి క్షేత్రంలో గంగా తీరంలో చేశాం. 9 రోజులేమో కొంతమంది భక్తులు వచ్చి చేసుకెళ్లారు. 9 రోజులు పూర్తిగా హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తులు చేశారు. చివరి 9 రోజులు మొత్తం భారతదేశంలో నానా ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు చేశారు. అప్పుడు నిజంగా నాకు ఇప్పుడు కూడా ఆశ్చర్యం. 27 రోజులు కాశీలో అంతమంది ఉండిపోయామండి. ఈ 27 రోజులు అందరూ ఉన్నారు. అంటే యజ్ఞం 9 రోజులు, 9 రోజులు చొప్పున పంచుకుని కొంతమంది చేశారు. ఆ యాగంలో మహాపూర్ణాహుతి అనే పేరుతో వేశారు చివరిన. అదేం పూర్ణాహుతి అండి బాబు, మొత్తం కాశీ పట్టణం అంతెత్తు మంటలు లేచాయి. అద్భుతమైన దృశ్యం. అందులో అమ్మవారు అలా కనపడింది. ఆ యాగంలో పాల్గొన్న వాళ్ళల్లో కొంతమంది శాశ్వతంగా ఇప్పుడు కాశీలో ఉండిపోయారు. అందులో ఒక అమ్మాయి అయితే, ఈ యజ్ఞం అయ్యాక ఇంక ఇంటికి వెళ్ళను, నేను దారిద్ర్యంతో ఉన్నాను, ఇక్కడే చచ్చిపోతానని గంగలో దూకింది చచ్చిపోవడానికి. ఆ అమ్మాయికి నిజంగా ఇంటి దగ్గర పెద్దగా ఐశ్వర్యం అది లేదు, పిల్లలతో బాధపడలేకపోతుంది. ఈ బాధ అంతా ఎందుకు? గురువుగారి పురాణం విన్నాను, గురువుగారి యజ్ఞం చూశాను, ఇంకెందుకు? గంగలో దూకి ఆత్మహత్య చేసుకున్న పుణ్యమేని ఇప్పుడో చెప్పాను కర్మగారు నేను. అందుకని గంగలో దూకింది. దూకితే ఒక సన్యాసి వచ్చి జుట్టు బుత్తుకు పైకి లాగి, చాలా పొరపాటిది, భగవంతుడు ఇంకా నీకు ఆయువు ఇచ్చాడు అని ఆవిడని రక్షించి ఆవిడని తీసుకెళ్ళి ఒక ఆశ్రమంలో పెట్టాడు, మలయాళ స్వామి ఆశ్రమం. ఆశ్రమంలో ఇప్పుడు హాయిగా వాళ్ళందరికీ మాత అని పిలువబడుతూ, అమ్మాయి అసలు పేరు శోభ, ఇప్పుడు ఆవిడని శారదామాత అని పిలుస్తారు. దాదాపు 12 సంవత్సరాలుగా కాశీలో ఉంటూ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చింది, పిల్లల్ని చదివించుకుని వాళ్ళకి పెళ్లిళ్ళు చేసింది. ఇప్పుడు హాయిగా అక్కడే తరుస్తోంది. మేము పెడితే ఇప్పుడు గురువుగారికి కూడా గుళ్ళో దర్శనం ఇచ్చే పలుకుబడి వచ్చింది. ఇప్పుడు ఒకప్పుడు శోభ అనే అమ్మాయి ఇప్పుడు శారదామాతగా పిలువబడింది. ఇప్పుడు ముందు కాశీలో వెళ్ళి అడగండి చెబుతుంది, చావడానికి వెళ్ళానండి, మా గురు కటాక్షం వల్ల ఇప్పుడు ఒక ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నానంది. చక్కగా హాయిగా అన్ని భవబంధాలకు అతీతంగా పవిత్రంగా బతుకుతోంది. ఎందుకు చెప్తున్నానంటే, ఆ యాగంలో ఇలా పాల్గొన్న వాళ్ళలో కొందరు కాశీవాసం ఉండిపోయారు, కొంతమంది హాయిగా గృహాలకు వెళ్ళి ఉత్తమ గతులకు వెళ్ళారు, అందులో కొంతమంది వెళ్ళిపోయారు కూడా. ఈ మధ్యనే 2 ఏళ్ల క్రితం, 1 ఏడాది క్రితం ఒక ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వాళ్ళందరూ సద్గతులే పొందుతారు. ఆ యాగం అంత బాగా జరిగింది. కలియుగములో కాశీలో జరిగిన యాగము అంత శక్తివంతమైనది. అటువంటిది వ్యాసుడు దగ్గరుండి జనమేజయుని చేత చేయించాడంటే ఇంకా జనమేజయుడు ఎంత అదృష్టవంతుడు అనిపిస్తుంది అనమాట నాకు. కురుచి అంబామకం రాజన్, అంబామకం చెయ్యి, నేను చేయిస్తానన్నాడు ఆయన. అందుకే ఇప్పటి నుంచి వచ్చే కథని ప్రత్యక్షరం శ్రద్ధతో వినండి. ఎప్పుడైనా నేను నిజంగా ఎవరిని ప్రశంసించాలని ప్రశంసించను, తిట్టాలని తిట్టను. భగవంతుడు నా ద్వారా ఒక ఉత్తముడిని అప్పుడప్పుడు ప్రశంసించేలా చేస్తాడు. అలా ఎవరినైనా ప్రశంసిస్తే మీరు చాలా సంతోషించండి. భగవంతుడు గురువు ద్వారా వారికి ఆ ప్రశంస ఇచ్చాడు. ప్రశంస ద్వారా ఉత్తమ కార్యాలు నడిపించాలి అనుకుంటున్నాడు అంతే తప్ప పక్షపాతంతో మాత్రం మేము ప్రశంసించాం. ఒక మహాత్ముడు ఒక పుణ్యకార్యం చేస్తున్నాడు. చేస్తున్నప్పుడు తెలియకుండానే అమ్మవారు ఏమనిపిస్తుంది, ఇతడు పుణ్యకార్యం చేశాడు, నీ నోటితో శ్లాఘించు, శ్లాఘిస్తే వారికి భవిష్యత్తులో ఉత్తమ గతులు వస్తాయి అంటుంది. శ్రీకృష్ణుడు అర్జునుడిని ప్రశంసించాడు. ఎందుకు ప్రశంసించాడు? అర్జునుడికి మళ్ళీ నరజన్మ లేకుండా చేయడానికి. వేదవ్యాసుల వారు జనమేజయుడిని ప్రశంసించాడు. వ్యాసుడికి ఏమైనా లాభం ఏంటండి జనమేజయుడిని పొగిడితే? కానీ ఈ జనమేజయుడిని పొగిడితే తద్వారా ఇంకా 10 మంది ఉత్తమ కార్యాలు చేస్తారు గనక. సుదర్శనుడిని రాజుని భరద్వాజముని దేవీ భాగవతంలో మూడో స్కంధంలో పొగిడాడు. ఎందుకు పొగిడాడు ఆ శిష్యుడిని? ఆ రాజుగారి వల్ల ఆయనకేమీ డబ్బు మీద కాంక్ష లేదు గనక ప్రయోజనం లేదు. అయినా శిష్యుని ప్రశంసించి ఇది మంచి పని నువ్విలా చెయ్యి అంటే ఓహో గురువుగారు పొగిడారంటే ఇది మంచి పని అని ఇంకా మంచి పని చేస్తాడు. చేస్తే ఆ శిష్యుడు తరిస్తాడు. తద్వారా శిష్యుడిని ఆశ్రయించుకున్న వాళ్ళు కూడా ముక్తి పొందుతారు. ఎంతమందిని తరింపజేయడానికి శ్లాఘించారు. అందుకనే ఇప్పుడు జనమేజయుణ్ణి, నాయనా లోకశ్రేయస్సుకి నీ శ్రేయస్సు కోసం దేవీ భాగవతం విను. శ్రీమద్భాగవతం నామ పురాణం పరమం శృణు. దేవీమఖం విధానేన కృత్వా పార్థివ సత్తమా. శ్రీమద్భాగవతం అనే పరమ పురాణాన్ని నేను చెబుతాను, శ్రద్ధగా విను. అయ్యాక అంబాయాగం చెయ్యి, అప్పుడు నువ్వు తరిస్తావు, మీ తండ్రి ఉత్తమగతులు కడతాడు. సంసారం నుంచి తరింపచేసే శక్తి ఒక్క అమ్మ చరిత్రకి మాత్రమే ఉన్నది. ఇది విన్నవాడు మళ్ళీ జన్మ ఎత్తడు. ఇది విన్నవాడు తల్లి గర్భంలో ప్రవేశించి పుట్టి యాతన పడి తల్లి పాలు తాగవలసిన అవసరం వాడికి ఉండదు. ఇంకా అమ్మ కంటే ఆరాధించదగిన వస్తువు మరొకటి ఎక్కడా లేదు. అమ్మ మీద ప్రేమను పెట్టుకో, అమ్మ మీద భక్తిని ఏర్పాటు చేసుకో, అమ్మ కథ మీద శ్రద్ధను ఏర్పాటు చేసుకో. బ్రహ్మాదయ సురా సర్వే యదారాధన తత్పరాహ. బ్రహ్మ విష్ణువు ఈశ్వరుడి వంటి వాళ్ళు కూడా అమ్మని నిరంతరం భక్తితో ఆరాధించారు. ఆరాధించారంలా ఆరాధన తత్పరాహ. తత్పరుడు అంటే అది తప్ప నాకు ఇంకేం వద్దు అనేవాడిని తత్పరుడు అంటారు. తత్పరహ అదే దిక్కు, అదే నాకు మోక్షం అనుకోవాలి. ఒక్కొక్క వ్యక్తిని వీడు దేవతత్పరుడు, పురాణ తత్పరుడు, లేక ధనతత్పరుడు అన్నామంటే, ధనతత్పరుడు అంటే డబ్బు తప్ప వాడికి ఇంకేమీ లేదు, మరొక లోకం లేదు. పురాణ తత్పరుడు, ఇంకా నేను పురాణములు వినడం తప్ప ఇంకే పని చెయ్యను అంటున్నాడు అనమాట. గృహతత్పరుడు, గృహం తప్ప వాడికి వేరే లోకం లేదు. ఇక్కడ త్రిమూర్తులు మొదలైన వాళ్ళు దేవీ ఆరాధన తత్పరులు. అమ్మవారి పాదము తప్ప మాకు మరేమీ వద్దు, అమ్మ కథ తప్ప మరేమీ వద్దు అని అదే లోకంగా బ్రతుకుతున్నారు. వాళ్లే అమ్మ పాదములను ఆరాధిస్తూ ఉంటే సామాన్య మానవులమైన మనం ఆరాధించకపోతే తరిస్తామా? ఈ లోకమంతా పరాశక్తి యొక్క శక్తితో నింపబడి ఉన్నది. ఆ శక్తి అణువణువా ఉంది, అణువణువునా వ్యాపించి ఉంది. ఇక్కడ ఉంది, అక్కడ లేదని చెప్పడానికి వీల్లేదు, అంతటా ఉంది. ఆ ఉన్న శక్తిని గుర్తించటమే జ్ఞానం అంటే. పితృదేవతలకి, మరణించిన మన వంశములో ఉన్నవారికి అక్షయ స్వర్గం ఇవ్వడానికి ఈ కథ వినాలట. పితృణాం చాక్షయ స్వర్గ పురాణ శ్రవణాద్భవేత్. పురాణములు వింటే మరణించిన మన పెద్దలంతా, మన తల్లో తండ్రో లేక తాతో ముత్తాతో అమ్మో బామ్మో అమ్మమ్మో ఇలాంటి వాళ్ళు ఉన్నారే ఈ వంశంలో వెళ్ళిపోయిన వాళ్ళు, వాళ్ళు మనం పురాణం వింటే అక్షయ స్వర్గం పొందుతారు. అంటే స్వర్గం నుంచి వాళ్ళు పతనము పొందరు. స్వర్గంలో కూడా క్షయస్వర్గము అక్షయ స్వర్గము అని ఉంటాయి. కొంచెం కొంచెం పుణ్యం చేసిన వాళ్ళు కొంచెం కాలం మాత్రమే స్వర్గంలో ఉండి మళ్ళీ భూమి మీద పుడతారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. మనం చేసిన పుణ్యం క్షీణిస్తే మళ్ళీ భూలోకంలో పుడతాం. అదే మీరు పురాణం శ్రద్ధగా వింటే మీ పితృదేవతలు మీ పై వాళ్ళు ఉన్నారే, వాళ్ళ పుణ్యం అలా 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 పెరిగిపోతుంది, ఆ పుణ్యం తరగదు. దానివల్ల వాళ్ళకి ఎప్పుడూ స్వర్గం నుంచి భ్రష్టత్వం ఉండదు, శాశ్వతంగా స్వర్గంలో ఉంటారు. ఇక్కడ స్వర్గం అంటే ఇంద్రాది లోకం కాదు, ఇంద్రుడు పరిపాలించే స్వర్గం అని కాస్తమా? ఇక్కడ స్వర్గం అంటే మోక్షం, ఉత్తమ లోకం. మనము శ్రద్ధతో పురాణం వింటే వాళ్ళకి శాశ్వత సద్గతులు కలుగుతాయి. ఇక వాళ్ళు జన్మ ఎత్తవలసిన అవసరం ఉండదు అనగానే చాలా సంతోషం. బ్రహ్మాండము యొక్క ఉత్పత్తి, త్రిమూర్తులు అమ్మని పూజించే విధానం, అసలు అమ్మంటే ఏమిటి, ఈ విశేషములన్నీ వివరించు. విని తరించి చిట్ట చివర నీవు చెప్పిన యజ్ఞం చేస్తాను అని మళ్ళీ జనమేజయుడు వినయంగా అడగ్గా వేదవ్యాసుల వారు ఇలా అన్నారు, నీవు అడిగిన ప్రశ్నకి సంపూర్ణంగా జవాబు చెప్పడం చాలా కష్టం. బ్రహ్మాది దేవతలు కూడా బ్రహ్మాండములు ఎలా పుట్టాయో చెప్పలేరు. పైగా త్రిమూర్తులు అమ్మని ఎలా ఆరాధిస్తారో త్రిమూర్తులకే పూర్తిగా తెలియదంటే ఇక మనకేం తెలుస్తుంది? అయినా చెబుతున్నా విను. ఒకప్పుడు నేను తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ భూమండలం అంతా తిరిగాను. భూమి అంతా తీర్థయాత్రల వంకతో తిరగడం వల్ల నాకు మానసిక శాంతి లభించింది, శరీరము ఆరోగ్యవంతం అయ్యింది.
తీర్థయాత్రల వల్ల మనస్సు పవిత్రతని పొందుతుంది, ప్రశాంతతని పొందుతుంది. ఎప్పుడు ఇంట్లో కూర్చుని సీరియల్స్ చూస్తే ఉంటుందండి, అదే ఇల్లు, ఆ ఇంట్లోనే పొద్దున లేవడం, మళ్ళీ పడుకోవడం, అన్నం తినడం, ఉద్యోగం చేయడం, డబ్బు సంపాదించడం, వ్యాపారం, ఇవి తప్ప మరొక లోకం లేకపోతే మనిషి సర్వభ్రష్టుడైపోతాడు. అందుకని అప్పుడప్పుడు తీర్థయాత్రలు చేయాలి. తీర్థయాత్రల వల్ల అనేక విశేషాలు తెలుస్తాయి, దేవతల మీద భక్తి పెరుగుతుంది, శరీరానికి కొంత కష్టం కూడా అలవాటు అవుతుంది, ఆరోగ్యము పెరుగుతుంది, బ్రహ్మానందం కలుగుతుంది. సంవత్సరంలో ఒక వారం 10 రోజులు తిరిగి వచ్చిన తర్వాత ఆ ఏడాది అంత ఎంత ఉత్సాహంగా ఉంటుందో తెలుసా? అలా కాకుండా గృహమే సమస్తం అనుకుని గృహవ్రతుడై ఉంటే వాడికి ఆరోగ్యం ఉండదు, ఆనందం ఉండదు, చివరికి జీవితం విడిచిపెట్టాక పనికి మాలిన నీచ జన్మలు వస్తాయి. గృహవ్రతుడు అంటే ఏమిటనమాట, ఎప్పుడు ఇంట్లో పడి ఉండడం. అలాంటి వాళ్ళు ఉంటారంటే ఉంటారు, నేను చూస్తున్నాను కదా. అలా లేవడం, లేవగానే కాఫీ పెట్టుకోవడం, తర్వాత టిఫిన్ తినడం, అలా తిరగడం, ఏదో ఇల్లు దులుపుకోవడం, మళ్ళీ డబ్బు సంపాదించుకోవడం, ఆ వృత్తో వ్యాపారమో ఏదో ఒకటి చేసుకోవడం, సాయంకాలం ఇంటికి వచ్చాక కాసేపు టీవీ చూస్తూ టీవీగా మొగుడు పిల్లలు కబుర్లు చెప్పుకుంటూ పిల్లలతో వ్యర్థ ప్రలాపాలు చేసి మళ్ళీ నిద్రపోవడం, ఈ ఏమిటి దీనివల్ల ఉపయోగం? ఇటువంటి వాడు ఎన్ని జన్మలు ఎత్తినా అలా ఎత్తుతూనే ఉంటాడు, వాడికి అప్పటికీ మోక్షం రాదు. అచ్చపుచ్చి కట్టి బడ్డి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచు మరల చెర్విత చర్వణులైన వారికి చెర్ర పుట్టునే పరులు చెప్పిననైనా నిజేచ్ఛనైనా ఏమిచ్చిననైనా కానలకు ఏగిననైన హరి ప్రబోధములు. ఈ కటిక చీకటి లాంటి సంసారంలో పడి ఇల్లే లోకమనుకుని ఈ ఇంటిలో నుంచి ఏనాడు బయటికి వెళ్ళక, భగవత్ కథలు వినక, తీర్థ సందర్శనం చెయ్యక జీవులు కొంతకాలం జీవించి శరీరం విడిచిపెడతారు. అలా విడిచిపెట్టాక ఏమవుతుంది? చచ్చాక మళ్ళీ పుడతాడు, పుట్టాక మళ్ళీ చస్తాడు, మళ్ళీ పుడతాడు, మళ్ళీ చస్తాడు. ఇదన్నమాట చచ్చుచు పుట్టుచున్ మరల చెర్విత చర్వణులైన వారు. చెర్విత చర్వణం అంటే నవిలిందే నవలడం, నవిలిందే నవిలి, నవిలిందే నవిలి జీవితం గడిపినట్టుగా పుడుతూ చస్తూ పుడుతూ చస్తూ పునరపి జననం పునరపి మరణం అంటూ గడిపితే ఎన్ని జన్మలకైనా విముక్తి ఉంటుందా? ఇటువంటి వాడికి అంత తేలికగా హరి యొక్క నామస్మరణ హరి కథల మీద ఆసక్తి ఉండదు, వాడిని బాగు చేయలేము మనం. అందువల్ల జీవులు అప్పుడప్పుడైనా తీర్థయాత్రలకు వెళ్ళాలి. వీలున్నంత వరకు ఊళ్ళో పురాణములు జరిగితే శ్రద్ధగా వినండి. ఈ 30 రోజులు దాటితే మళ్ళీ రమ్మంటే వస్తాయా? రావు. మీరు ఎంత గించుకున్నా ఈ 32 రోజులు రావు. మీరు తర్వాత యూట్యూబ్లో వినొచ్చు, కానీ యూట్యూబ్ కంటే ఐట్యూబ్ గొప్పది. ఎదురుగుండా, కంటికి ఎదురుగుండా గురువుగారు కనబడుతున్నప్పుడు వింటున్న ఆనందం వేరు కదా. ఇటు గురుకటాక్షం ఉంటుంది. ఆ తర్వాత యూట్యూబ్లో చూశాక మధ్య మధ్యలో ఏదో సీరియల్స్ చూసుకుంటూ అప్పడాలు వేయించుకు తింటూ పకోడీలు తింటూ చూస్తే ఇంత శ్రద్ధ ఉండదు దాని మీద, ఇంత భక్తి ఉండదు, ఇంత ఫలితం ఉండదు. ఏదో ఫలితం లేదని కాదు, అసలు వినకపోవడం కంటే అందులో వినడం కూడా నయమే, కానీ ఎప్పుడూ గురు సన్నిధానములో వినడం మంచిది. అందుకే దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలా చేసుకోవడం కోసమే తాను చేసుకుని లోకాన్ని సద్వినియోగం చేసుకునేలా చేయడానికి వ్యాసుల వారు తీర్థయాత్రలు చేశారు. తానొక్కడే కాదట, ఆయన ఎప్పుడు తీర్థయాత్రకు వెళ్ళినా 10,000 మంది శిష్యులు కూడా ఉంటారు. 10,000 మందికి తక్కువ లేకుండా వెళ్ళేవాడు ఆయన. ఇంతమంది శిష్యులతో తీర్థయాత్ర ఎలా చేసాడో అనిపిస్తుంది ఒక్కోసారి. గట్టిగా 100 మందిని తీసుకెళ్తే వీళ్ళకి ఏర్పాట్లు చేయలేకపోతున్నాం. చాలామంది పౌరాణికులు వాడి రూమ్ వాడు చూసుకుంటాడు, కానీ తనతో వచ్చిన వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకుంటాడు? వాళ్ళ పాటలు వాళ్ళవి, వీళ్ళ పాటలు వీళ్ళవి. కాకపోతే మేము అలా చేయటం లేదు. 100 మందితో పెడితే 100 మంది ఏర్పాట్లు మేము చూస్తున్నాం జాగ్రత్తగా, ఉన్నంతలో జాగ్రత్తగా చూస్తున్నాం. కానీ ఆయన 10,000 మంది శిష్యులతో వెళ్ళాడు. ఆ వచ్చిన వాళ్ళు కూడా జైమిని, పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు మొదలైన మహానుభావులు, వ్యాసునితో సమానులట. వ్యాసుడు ఎంత గొప్పవాడో తెలుసా? నా శిష్యులు నాకంటే గొప్పవాళ్ళని కూడా అన్నాడండి ఆయన. సమధిక సత్కవీశ్వరులు జైమిని పైల సుమంతులాదిగా శమదమ సద్గుణాన్వితులు సాధులు శిష్యులు తోడగూడిరా క్రమమున తీర్థయాత్రకు ధరాతల మందకిలం బుద్రుక్కి అంటాడు భీమేశ్వర పురాణంలో. నా అంతటి వాళ్ళు నాకంటే ఎక్కువ వాళ్ళు నా శిష్యులు. సమధిక అంటే నాకంటే బాగా ఎక్కువ వాళ్ళు అన్నాడు ఆయన. నన్ను మించిన పండితులు జ్ఞానులు నాతో సమానులు అయిన శిష్యులు జైమిని, పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు మొదలైన మహాత్ములు నాకు కూడా వస్తూ ఉండగా వారిని వెంట పెట్టుకుని శివభక్తితో మొత్తం భూమండలం అంతా తీర్థయాత్రల వంకతో తిరిగాను, సమస్త ప్రాంతాలు తిరిగాను, ఆ మూల ఈ మూల అనే తేడా లేకుండా అన్ని మూలలు తిరిగాను, ఐ మూలలు కూడా తిరిగాను చివరికి అన్నాడు ఆయన. అలా తిరుగుతూ ఒకనాడు గంగానదీ తీరానికి వచ్చాడు. కస్మింశ్చ సమయే చాహం గంగాతీరే స్థితం మునిం. ఇలా తిరుగుతూ ఒకనాడు ఆ పుణ్యాత్ముడు గంగానదీ తీరానికి వచ్చాడు. ఆ తీరం ఎటువంటి తీరం పైగా? గంగానదీ తీరాలు చాలా ఉన్నాయి. గంగానది ఎక్కడో హిమాలయాల్లో పుట్టింది. పుట్టి 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 ఓ పక్క నుంచి మందాకిని, మరో పక్క నుంచి అలకనంద, ఇంకో పక్క నుంచి భగీరథుడి దగ్గర నుంచి వచ్చిన భాగీరథి, ఇవన్నీ పాయలు వచ్చి రుద్రప్రయాగ దగ్గర కలుస్తాయి. ఇక్కడ నుంచి రుద్రప్రయాగ దగ్గర నుంచి అఖండమైనటువంటి గంగ, ఈ గంగ హృషీకేశం దగ్గరకు వచ్చి హృషీకేశం నుంచి హరిద్వారం వచ్చి హరిద్వారం నుంచి ప్రయాగవే పెడుతుంది. ప్రయాగలో మళ్ళీ యమునని కలిపేసుకుంటుంది. యమున గంగ కలిసి అంతర్వాహినిగా సరస్వతిని కలుపుకొని అక్కడి నుంచి కాశీ వస్తుంది. అందుకే ప్రయాగ తర్వాత కాశీ అన్నమాట. గంగానది ప్రయాగ దగ్గర ఒక పక్కన గంగ, ఒక పక్కన యమున కనబడతాయి. ఇటు నుంచి నల్లని యమున, ఇటు నుంచి తెలుపు కొంచెం ఎరుపు రంగులో ఉన్నటువంటి గంగ, ఈ రెండూ కలిసి శివుడు విష్ణువు కలిసినట్టుగా కనపడతాయి మనకి. నల్లగా ఉన్న యమునానది విష్ణువట, తెల్లగా ఉన్న గంగానది శివుడట. శివకేశవులు ఇద్దరూ కలిసి నడిచి వెళుతున్నారేమో అన్నట్టుగా కనిపిస్తుంది అంటాడు భారతంలో మహానుభావుడు వేదవ్యాసుల వారు. సురనదియును కాళిందియు, ఓ పక్క నుంచి గంగానది మరో పక్కన కాళింది అంటే యమున, ఈ రెండూ కలిస్తే చూడ్డానికి శివకేశవులు చెరిసగం కలిసినట్టుగా హరిహరాద్వైతంతో ఉన్నట్టుగా కనపడింది అంటాడు ఆయన. వ్యాసుడు వర్ణించని వర్ణన ఉంటుందా? అలాంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి. వీటిల్లో హరిద్వారం దగ్గరకు వెళ్ళాడు ఇప్పుడు ప్రస్తుతం వ్యాసుడు. అక్కడ విష్ణుమూర్తి నిరంతరం సంచరిస్తాడు. మొట్టమొదట వైకుంఠం నుంచి విష్ణువు భూలోకానికి వచ్చిన స్థలం గనక ఆ స్థలమునకు హరిద్వారము. హరికి అది ద్వారం అయ్యింది, తలుపు అయ్యింది. విష్ణువు వైకుంఠం నుంచి రావడం రావడం అక్కడికి వచ్చాడు, అందుకని హరిద్వారము అన్నారట. విష్ణువునికి అదొక తలుపై, నాయన రా నీకు గేటు తీస్తున్నావు, నువ్వు ఇక్కడి నుంచే భూలోకంలో ప్రవేశించు అందట, అందుకని హరిద్వారం అన్నారు. అక్కడికి అడుగు పెట్టిన వాడు, భక్తితో భగవన్నామం చేసిన వాడు భయంకరమైన మాయ నుంచి బయటపడతాడు. అందుకే దానికి మాయాపురం అని పేరు. సప్తమోక్షపురాల్లో ఒక పురం మాయ అంటే. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి, చైవ, సప్తైతే మోక్షదాయిన. అయోధ్య నగరం, మధుర నగరం, మాయ అంటే హరిద్వారం, కాశీక్షేత్రం, దక్షిణంలో ఉన్న కాంచి, అవంతి అంటే ఉజ్జయిని, ద్వారక, ఈ ఏడింటిని సప్త మోక్షపురాలు అంటారు. అందులో ఒకటి హరిద్వారం, చాలా గొప్పది. అక్కడ గంగానది మహావేగంగా ప్రవహిస్తుంది. దడ దడ శబ్దం చేసుకుంటూ దుల్లుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ మధ్యన ప్రాజెక్టులు కట్టాక ఒక డ్యామ్ ఎత్తినప్పుడు మాత్రమే నీళ్ళు వస్తున్నాయి, ఒత్తప్పుడు అంత వేగంగా లేదు. కానీ ఒకప్పుడు డ్యామ్ కట్టని క్రితం కూడా ఆ గంగను నేను చూశాను నా 8 ఏళ్ల వయస్సులో. అప్పుడున్న గంగానది ప్రవాహాన్ని చూసి ఆశ్చర్యపోయాం. లోటరభంగ తరంగ మృదంగ నిస్వనస్ఫుటమై వెళ్ళిపోతూ ఉంటుంది, అంత గొప్పది గంగ. ఆ ప్రాంతంలో శిష్యులతో వేదవ్యాసుల వారు సంకల్పపూర్వకంగా గంగా స్నానం చేశారు. స్నానం పూర్తయింది. ఇంతలో జయ హో గురుదేవ అని అందరూ అరుస్తూ ఉంటే వ్యాసుడు అలా చూశాట, ఎవరొచ్చారానని. తనకి కూడా గురువు, నిరంతర హరినామస్మరణ పరాయణుడు, ఎవరైనా చింతలో ఉంటే ఆ చింత తొలగించేవాడు, శ్రీకాంతుని నామం తప్ప మరొకటి ఎరగనివాడు అయిన నారద మహర్షి అక్కడికి వచ్చాడు. అపశ్యం నారదం శాంతం సర్వజ్ఞం వేదవిత్తమం. నా అదృష్టవశాత్తు నేను గంగాతీరంలో హరిద్వార ప్రాంతంలో పరమపూజ్యుణ్ణి నారదుణ్ణి చూశాను అని వ్యాసుడు ఇప్పుడు జనమేజయుడికి చెబుతున్నాడు. ఆ నారదుడు ఎటువంటి వాడు? పరమశాంత పురుషుడు. ఏ నారదుడికి కూడా అప్పుడప్పుడు కోపం వస్తుంది అంటే కోపం శిష్యుల్ని బాగు చేయడానికి నటిస్తాడు. నిజానికి ఆయన కోపం రాదు, కోపం ఆవేశింప చేసుకుంటాడు. ఎల్లవేళలా శాంతంగా ఉంటాడు. సర్వజ్ఞుడు, ఆయనకి తెలియనిదంటూ ఉందిటండి. నారదుడు చదవని పురాణం ఉందా? నారదుడికి తెలియని జ్ఞానం ఉందా? అసలు నారదుడు అంటేనే జ్ఞానానికి ప్రతీక. నారం దదాతీతి నారద, జ్ఞానమును లోకానికి ఇస్తాడు కాబట్టి నారదుడు అన్నారు. జ్ఞానప్రదాత నారదుడు లేకపోతే వాల్మీకి రామాయణం రాసేవాడా? వాల్మీకి రామాయణం గురించి చెప్పినవాడు ఆయన, వ్యాసునికి భాగవతం చెప్పినవాడు ఆయన. ఇలా ఎప్పటికప్పుడు ఋషులకు ప్రత్యక్షమై వారి సందేహాలు తొలగించి వారి చేత ధర్మప్రచారం చేయించిన సమర్థ సద్గురుడంటే నారదుడే. అటువంటి వేదజ్ఞానిని నేను చూచి ఆయనకి నమస్కరించాను. ఎలాగా? పాదయోహ అపతమ్మునే, కాళ్ళ మీద పడిపోయాడు ఆయన. ఎప్పుడు గురువుగారు కనపడితే వెనక ముందు చూడకుండా పాదాల మీద పడిపోవాలి, ముట్టుకొనిస్తే ముట్టుకోవాలి పాదాలు, లేదా పాదాల ఎదురుగా సాష్టాంగ పడితే చాలు. అలా సాష్టాంగపడి ఆయనకి చేయవలసిన పూజలన్నీ చేశాట వేదవ్యాసుల వారు. గంగానది పక్కనే ఉందిగా, ఆ పరమ పవిత్ర గంగానది జలముతో గురువుగారి పాదాలు కడిగా నీళ్లు నెత్తి మీద చల్లుకుని నా జీవితం ధన్యమైపోయింది అనుకున్నాడు. ఆపై మహాత్మా, ఈ మధ్యన తీర్థయాత్రలు చేస్తూ ఉంటే అనేక దేవతలను చూస్తున్నాను. ఏ క్షేత్రానికి వెళితే ఆ క్షేత్రంలో దేవుడే గొప్పవాడు కింద కనపడతాడు. దాంతో నాకు అనుమానం వచ్చింది, అసలు ఈ లోకములకు కహకర్త, కర్త ఎవడు? ఈ లోకాలన్నీ సృష్టి చేస్తున్నవాడెవడు? ఎవడు ఉత్తమోత్తముడు? ఎవడి వల్ల ఈ సృష్టి స్థితిలయాలనే కార్యములు జరుగుతున్నాయి? ఉత్తమ శక్తి ఎవరి దగ్గర ఉన్నది? కొందరేమో శంకరుడి కంటే గొప్ప మోక్షప్రదాతలేడంటారు, కొందరు విష్ణువే అంటారు, కొంతమంది సదాశివుడనే పేరుతో శివుడు మరొక రూపంలో ఉన్నాడంటారు, కొంతమంది ఏ అందుకు వచ్చింది, ఆత్మారామ ధ్యానం చేయి ఎక్కడికి వెళ్ళక్కర్లా నీలోనే తీర్థాలు ఉన్నాయంటారు. ఇలా ఎవడికి తోచింది ఒక్కొక్కటి చెబుతూనే ఉంటాడుగా. ఇవి కూడా నాస్తికవాదాలేనుండయి. పరమాత్ముడు అన్నీ ఉన్నాడు, అన్ని చోట్ల ఉంటాడు. ఎక్కడికి వెళ్ళక్కర్లా, నీకు నువ్వే గురువు అంటే నీకు నువ్వెప్పుడు గురువు అవ్వవు. నీకు నువ్వే గురువు అయితే నేను ఎత్తిపోయి వెంట్రుకలు ఎందుకు కూడతాయి? నీకు నువ్వే గురువు అయితే నీకు కూడా అప్పుడప్పుడు దుఃఖం ఎందుకు వస్తుంది? నీకు నువ్వే గురువు అయితే నీకు ఎందుకు ఆకలిస్తుంది? మనకు మనమే గురువుగా ఉంటూ సద్గురువుల్ని సేవించాలి, సద్గురువుల యొక్క అనుగ్రహం ఉండాలి. గురువుగా, శిష్యుడిగా, జ్ఞానిగా, మళ్ళీ అంతలోనే అజ్ఞానిగా అనేక రూపాలతో ఉంటాడు జీవుడు. కాబట్టి నీకు నువ్వే శ్వాస మీద ధ్యాస పెడితే నువ్వు వెళ్ళిపోతావు అంటే ఉట్టి అబద్ధమని. అలా అనుకున్న వాడిని ఎత్తు మీద వెంట్రుకలు మొలిపించుకోమని చూద్దాం. అలా మొలిపించుకుంటే వాడికి శ్వాస మీద ధ్యాసతో యోగి అయిపోయాడని అర్థం. ఇవాళ చాలామంది ఎవడికి వాడే తనకు తానే బ్రహ్మర్షిని అనుకోవడం, తనకు తానే యోగిని అనుకోవడం. ఎక్కడ యోగి వీడు? మొహం యోగి కాదు, వీడు భోగులు రోగులు అనమాట. పొట్టకూటి కోసం ఇలాంటి కబుర్లు చెబుతారు. ఒక్క పరమ గురువులు ఈ జగద్గురు పీఠంలో ఉన్నవాళ్ళు తప్ప సామాన్యులు ఎవడ పడితే వాడు తన తన యోగి అనుకునే అధికారం లేదు. వాడు యోగి అనుకోవాలనుకుంటే దానికి ఎంతో కృషి చెయ్యాలి. నిజంగా యోగి అని వాడు ఆ మాట అండవు. ఆత్మయోగినండి, నేను గాలియే తింటానండి అంటే గాలే కాదు, గారెలు కూడా తింటాడు వాడు. ఆ గారెలు తింటుందో మనకు తెలియటం లేదు. ఆత్మస్థుతి పరనింద పొరపాటును కూడా సాధ్యమైనంత వరకు యోగులు చేసుకోరు. అయినా కొంతమంది నీకు నువ్వే గురువు అంటున్నారు, మరికొంతమంది భగవంతుడైన వాసుదేవుడి నామస్మరణ చేస్తే చాలంటున్నారు, మరికొంతమంది చతుర్ముఖం సురేశానం నాభిపద్మభవం విభుం, సమస్త దేవతలకి మూలకారకుడు బ్రహ్మ విష్ణు యొక్క నాభిలోంచి పుట్టాడు, బ్రహ్మను ఉదయం ప్రార్థిస్తే చాలంటున్నారు, మరికొంతమంది ఏమక్కర్లా సహస్రాక్షుణ్ణి ఇంద్రుడిని పూజించండి ఇంద్రుడే గొప్ప అంటున్నారు, మరికొంతమంది వరుణుణ్ణి, కొందరు పావకుణ్ణి, కొంతమంది వాయుదేవుణ్ణి, మరికొంతమంది యముణ్ణి, కొందరు కుబేరుణ్ణి, కొంతమంది గణపతిని, కొంతమంది భవానీదేవిని, ఇలా రకరకాలుగా ఆరాధిస్తున్నారు. ఇందులో ఎవరు ఎవరో తెలియడంలా సమస్తము నాకు మోహంలో ముంచెత్తుతున్నటువంటి పురాణాలే కనపడుతున్నాయి. అంటే చదవగా చదవగా మాయ కలుగుతోంది. ఇంతకీ చిట్ట చివరగా ఎవరిని ఆరాధిస్తే మేము మోక్షం పొందుతాం? కొంతమంది అసలు ఈశ్వరుడు లేడు, నిరీశ్వరవాదం కూడా చేస్తున్నారు. అది ఇంకా ప్రమాదం అనిపిస్తోంది. అసలు ఈశ్వరుడు లేకపోతే ఈ సృష్టి ఎలా పుడుతుందో తెలియడం లేదు. మరి కొంతమంది పునర్జన్మ ఉండదు, పుట్టడం అంతే, పుట్టిన తర్వాత ఏమవుతావో తెలియదు అంటారట. పునర్జన్మే లేకపోతే నేను పూర్వజన్మలో ఫలానా వాడిని నాకే తెలుస్తోంది, కాబట్టి అది నాస్తికవాదమని తెలుస్తున్నది. నేను ఎన్ని జన్మలు ఎత్తానో, ఏ జన్మలో ఏ ఉపాసన చేశానో నాకు నీకు తెలుసు. ఇలాంటి వాదోపవాదాలు కూడా చూశాక నాకు అనుమానం వస్తున్నది. ఈ సందేహాలు తొలగించి నాకు గొప్ప శక్తి ఏదో ఆ శక్తి గురించి వివరించు. నీవు వివరిస్తే దానిని నేను పురాణ రూపంలో రాసి లోకానికి అందిస్తానడగానే నారదుడు మంచి ప్రశ్న వేశావు అని వ్యాసునికి హరిద్వారంలో చెప్పాడు. హరిద్వారంలోనే ఎందుకు చెప్పాడంటే హరిద్వారంలో రెండు కొండలు ఉన్నాయి. ఒక కొండ మీద అమ్మవారు చండీ అనే పేరుతో ఉంటుంది, మరో కొండ మీద మానసాదేవి అనే పేరుతో ఉంటుంది. రెండు అమ్మవార్ల శక్తి మధ్యలో గంగా తీరంలో చెప్పాడు ఆయన. అమ్మ శక్తి గురించి చెప్పాలంటే, పరాశక్తి గురించి చెప్పాలంటే శక్తి స్థానంలో చెబితే తొందరగా ఎక్కుతుంది. ఇప్పటికూడా మీరు హరిద్వార్ ఎడితే చూడండి, ఒక కొండ ఉంటుంది, ఆ కొండ మీద అమ్మవారు చాముండ లేక చండి అని పిలువబడుతూ ఉంటుంది. మెట్లెక్కి వెళ్ళచ్చు, కొండెక్కి వెళ్ళచ్చు. అయితే మన వాళ్ళు ఈ మధ్యన శరీరాలు కాళ్ళు బండబారిపోయి మెట్లు ఎక్కడం అనేసి రోప్వేలో పెడుతున్నారు. రోప్వేలో పెడితే మన బతుకు పోపే, దానివల్ల పెద్దగా ఉపయోగం లేదు. రోప్వే ఎవరు వెళ్ళాలంటే వయస్సు బాగా ముదిరిపోయాక మోకాళ్ళు అవి పనిచేయని వాళ్ళు వెళ్ళాలి. ఒక 60 ఏళ్ళు వచ్చే వరకు నడవచ్చండి, ఆఫ్టర్ 60 కొంచెం తేడా వస్తుంది. 75 ఏళ్ళ వాళ్ళు కూడా మాతో నడుస్తున్నారు, ఇంకా వాళ్ళు మహాత్ములు అయి ఉంటారు. ఇలా మనం ఎక్కడ ఎక్కుతాం, మనం ఎక్కడ దిగుతాం అంటే బద్ధకానికి అలవాటు చేస్తున్నాం శరీరాన్ని. ఆర్గనైజర్స్ కొంతమంది ఉంటారు. మా బాలకృష్ణ గారిని ఒక శిష్యుడు ఉన్నాడు, ఆయనకి ఇప్పుడు 75 ఏళ్ళు 76 ఏళ్ళు వచ్చాయి. ఆయన మొన్న కూడా మళ్ళీ చిత్రకూట పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేశారు. అది జ్ఞానం అంటే. దానికి ఆత్మబలం కావాలి, గురుభక్తి కావాలి. అదే ఒక ఆవిడ వచ్చింది మాతో, ఎప్పుడు చూసి అలా బస్సులో కూర్చునేది, ఎప్పుడు చూసినా బస్సులో కూర్చోవడం, తినడం, వాట్సాప్లు చూసుకోవడం, ఇదేం ఆర్గనైజేషన్ అండి? భక్తితో రావాలి, వస్తే భగవంతుడు శక్తి ఇస్తాడు. శరీరంలో శక్తి లేకపోతే శక్తి వచ్చే మార్గం చూసుకోవాలి, లేదా ఇంకేదో ఎవడో పల్లకీలో ఎక్కైనా ఎవరి చేత అయినా మోయించుకునే వెళ్ళాలి. ఇప్పుడు కేదారం వెళ్ళాం, కేదారం వెళ్ళినప్పుడు హెలికాప్టర్లో అయినా వెళ్ళండి కనీసం, లేదా అక్కడ డోలీలో మోయించుకునైనా వెళ్ళాలి. అక్కడ దాకా వెళ్ళి కింద నుంచి ఒక దండం పెడతాను, నేను ఎక్కడికి రానంటే అసలు అక్కడికి రావడం ఎందుకు? ఇంకా భక్తి లేని వాడితో మనం యాత్ర చేస్తే చాలా చికాకు. అందుకనే ఎప్పుడు కూడా కొన్ని ప్రాంతములలో ఉన్న కథలు బాగా పట్టిస్తాయి, ఆ క్షేత్రానికి ఆ ప్రభావం ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ చెప్పిన పురాణం రెచ్చిపోయి నేను చెబుతూ ఉంటే, భక్తితో పరవశించి చెబుతూ ఉంటే మీరు కూడా అంత ఆనందంగా వింటున్నారు. కారణం, ఇది జగద్గురు పీఠం, శృంగేరికి దీనికి తేడా లేదు. ఏ శుభముహూర్తంలోనో సద్గురువులు ఇక్కడ అడుగుపెట్టి కార్యక్రమం చేయించారు. అందువల్ల ఇక్కడికి వచ్చిన కార్యక్రమాలన్నీ, ఇక్కడ చేసే కార్యక్రమాలన్నీ ఎంత బాగుంటున్నాయండి. చాలామంది నాకు చెబుతారనమాట, తొందరగా మీరు ఆ 18 పురాణాలు పూర్తి చేస్తే విని చచ్చిపోదాం అనుకుంటున్నానండి అని ఒక 78 ఏళ్ళ ఆవిడ అంది. నిజం చెప్తున్నాను, ఇందులో అబద్ధం ఆడాలా. మీరేమో ఏడాదికి ఒక పురాణం చెబితే మా జీవితం ఎప్పటికీ, మీరంటే కాస్త వయస్సులో ఉన్నారు అంటే నేను ఇంకా బతుకుతానన్న ఆవిడకి నమ్మకం. అందుకని మీరంటే తర్వాత తర్వాత చెబుతారు, నాకు 78 ఏళ్ళు, ఆయన ఏదో పురాణం చెప్పిస్తానన్నారు, ఈ 18 తొందరగా చెప్పకూడదా, 2 ఏళ్ళు ఏకదమ్మని అన్నీ మనే చెప్పకూడదా అంది ఆవిడ. ఆవిడ సమయం పోయిందండి, వినడం పర్వాలేదు. అంటే పెద్దల యొక్క మాటలు ఎలా ఉన్నాయో చెప్పడానికి వాడు చెబుతున్నాను. కాబట్టి నిజంగానే కొన్ని కొన్ని ప్రాంతాల్లో చెబితే ఆ ప్రాంతం వల్ల కూడా గురువులు శ్రద్ధగా భక్తిగా చెప్పగలుగుతారు. ఇక్కడ చెబితే ఇలా ఉంది కదా. అలాగే మరి హరిద్వారంలో అమ్మవార్ల సన్నిధానంలో నారదుడు, గంగాతీరంలో వ్యాసుడికి చెబితే ఆ విషయం ఎలా ఉంటుందో ఆలోచించండి. స్వయంగా నారదుడు చెప్పాడు, నీ అనుమానం నాకు వచ్చింది నాయన, నువ్వు అడిగిన ప్రశ్నలన్నీ అడగడానికి నాకు కూడా ఒక ఆయన ఉన్నాడు, ఆయనే మా నాన్నగారు బ్రహ్మదేవుడు. నేను ఒకప్పుడు గత్వాహం పితరం స్థానే బ్రహ్మాండం అమితౌజసం మహాతేజస్యాలి సృష్టికర్త, తెల్లతామర పువ్వులో కూర్చునేవాడు హరిపుత్రుడైన బ్రహ్మదేవుని దగ్గరికి ఒకప్పుడు వెళ్ళాను. వెళ్ళి నీవు అడిగిన ప్రశ్నలన్నీ అడిగాను, నాకు పరాశక్తి గురించి వివరించు, ఇంక ఇంతకంటే గొప్ప శక్తి లేదు అన్న శక్తి గురించి వివరించు అన్నాను. అప్పుడు బ్రహ్మగారు చెప్పాడు, అది వింటే ఇక నీకు వేరే సమాధానం ఇవ్వక్కర్లేదు. ఇక్కడ నుంచి చెప్పేదంతా బ్రహ్మ చెబుతున్నాడు. ఎవరికి? నారదునికి. ఆ నారదుడు బ్రహ్మ చెప్పిందాన్ని వ్యాసునికి చెబుతున్నాడు, వ్యాసుడు జనమేజయుడికి చెబుతున్నాడు, నేను మీకు చెబుతున్నాను. నాయన విను, ఒకప్పుడు ఈ చరాచర జగత్తంతా జలప్రళయంలో కలిసిపోయింది. అప్పుడు ఎక్కడ నీళ్లు తప్పేమి లేవు, మహాసముద్రం మహాసముద్రం మహాసముద్రం. ఏ కార్ణవే పురాజాతే నష్టే స్థావర జంగమే. ఏ కార్ణవము అంటే ఒక్క సముద్రమే, ఇంకేమీ లేవు. మొత్తం లోకాలన్నీ అందులో కలిసిపోయాయి. భూమి నీళ్లలో కలిసిపోయింది, అగ్ని నీళ్లలో కలిసిపోయింది, వాయువు నీళ్లలో కలిసిపోయింది. అప్పుడు కేవలం మహాసముద్రం ఒకటి మిగిలింది, భయంకర సముద్రం. అప్పుడు స్థావరములు లేవు, జంగమములు లేవు. స్థావరాలంటే కదలనటువంటి వస్తువులు, కొండలు, గొట్టలు, చెట్లు వీటన్నిటినీ స్థావరము అంటారు. తమంత తాము కదలవు. జంగమము అంటే ఇలా మనలాగా కదిలేవాళ్ళు అనమాట. పాములు, పక్షులు, కాళ్లతో నడిచేటటువంటి మనుష్యులు, జంతువులు ఒక చోటి నుంచి మరొక చోటికి వెళ్ళుట అని అర్థం అండి జంగమము అంటే. ఇలా కదలగలిగే వాళ్ళని జంగమాలు అంటారు, కదలని వాళ్ళని స్థావరాలు. ఈ సృష్టి అంతా స్థావర జంగమములతో, కదలని కదిలే వాటితో ఉంటుంది. మళ్ళీ ఇంకో మాటలో చెప్పాలంటే చరాచరములు అన్నమాట. అందుకే శివుడి యొక్క ఉపాసకుల్లో జంగములు అని ఉంటారు. వాళ్ళకి ఆ పేరు ఎందుకు వచ్చింది? వాళ్ళు ఎప్పుడూ ఒక చోట నిలకడగా ఉండకూడదట. ఇవాళ ఇక్కడుంటే రేపు ఇంకో చోటికి పోవాలి. అలా నిలకడ లేకుండా ఒకే ఆశ్రమంలో ఉండకుండా నిత్యం సంచారం చేసేటటువంటి భక్తులకు సన్యాసుల్లో ఒక తెగకి జంగములు అని పేరు అనమాట. అందువల్ల జంగములు ఎప్పుడూ కూడా ఎక్కువసార్లు ఎక్కువ చోట ఉండకూడదనమాట. పట్టుమని ఒక వారం రోజులు ఉన్నారంటే, 8వ రోజు అక్కడ ఉన్నారంటే వాళ్ళు జంగములు కాకుండా అయిపోతారు. వాళ్ళ దీక్షకది విరుద్ధం. అందుకే జంగములు అలా సోలాలు గుచ్చుకొని తిరుగుతూనే ఉంటారు. అలాంటి స్థావర జంగమములతో కూడిన ప్రపంచమంతా నీటిలో తెలిసిపోయింది. అప్పుడు ఏమీ లేవు. ఇంతలో ఒక తామర పువ్వు పుట్టింది. ఆ తామర పువ్వు ఎక్కడ పుట్టిందో నాకు తెలియదు, ఎందుకంటే అప్పటికి ఇంకా ఈయన విష్ణువును చూడలేదు కనుక. ఆ తామర పువ్వు నీటి పైభాగం మీద తేలింది. అది తెల్ల తామర పువ్వు, పొండరీకం. ఆ తామర పువ్వులో నేను పుట్టాను. నేను పుట్టగానే అటు ఇటు చూశాను, నాకేం అర్థం కాలేదు. ఎందుకంటే అప్పుడే పుట్టాను కదా, చంటి పిల్లాన్ని కదా, అందుకని కేర్ కేర్ అనుకుంటూ నా గురించి ఎవరు కేర్ తీసుకుంటున్నారా అని చూశాను. కోమేత్రాత ప్రభుకర్త సంహర్త వాయుగాత్యయే నచ భూర్విద్యతే స్పష్ట యదాధారం చలంత్వజం పంకజం కథముత్పన్నం ప్రసిద్ధం రూఢియోగయోహో. నేను ఆ తామర పువ్వులోంచి లేచి కూర్చుని మధ్యలో ఉన్న దుద్దులో కూర్చుని, పువ్వుకి మధ్యలో దుద్దు ఉంటుందిగా కర్ణిక, దాని మీద కూర్చుని, అసలు నేనెవరిని, నాకు రక్షకుడెవరు, నన్ను పుట్టించిందెవరు, ఈ లోకాలన్నిటినీ పుట్టించి పోషించి సంహరించేవాడెవడు, భూమి కనపడడం లేదు, భూమి అంటే ఇక్కడ ఆధారం, ఈ నీరు తప్ప ఏమీ లేదు, అక్కడ తామర పువ్వు పుట్టింది, తామర పువ్వు పుట్టడానికి కింద ఏదో ఒక ఆధారం ఉండాలి కదా, బేస్ ఉండాలి కదా, బురద ఉంటే బురదలో పుడుతుంది, ఓ భూమి ఉంటే భూమిలో పుడుతుంది. అంచేది ఇక్కడ భూ అంటే సత్తాయాం ఉనికి స్థితి అని అర్థం. అందువల్ల ఇక్కడ భూమి అంటే మనం కూర్చునే భూమిని కాదు, భూమి అనగా ఈ తామర పువ్వు పుట్టడానికి ఒక ఆధారం, ఆధారం కనపడదేమీ.